ఈరోజు వైకుంఠ ఏకాదశి, అలాగే గీతాజయంతి, గాయత్రి జయంతి, ఎలాగో గీతా జయంతి అలాంటి గంగ, గాయత్రి, గీత. శంకరాచార్యులు వారు చెప్తారు ఇలాగ యకారాల గురించి. అందుకని ఈ గీత గురించి ఇవాడు మనం గీత అంతా ఏం చెప్తుందంటే పని చేయడం గురించి చెప్తుంది. పని ఎలా చేయాలి, యోగ కర్మ సుకౌశలం అని చెప్తుంది. బాగా కౌశలంతో పని చేయడం ఎలా, కౌశలంతో పని చేయడం ఎలాగంటే ఏం చేస్తే ఎలా చేస్తే మనం కౌశలంతో చేస్తాం అనే దానికి, మన మనస్సు మన అధీనంలో ఉంటే మనం బాగా పనిచేయగలం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన మనస్సు మన అధీనం లేకుండా అంటే రకరకాల ఆలోచనలు వచ్చేవి. పని చేస్తుండగా ఆలోచనలు వస్తే పని చెడిపోతుంది. ముందరే ఆలోచించాలి, పని చేయాలి. అంటే పని చేస్తుండగా ఆలోచన రాకూడదు. అలాగే ఈ పని ఏమవుతుందో, అంటే పని చేస్తున్నాం ఏమవుతుందో అని ఒక అది ఎక్స్పెక్టేషన్, వెదర్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్, దీని రిజల్ట్ ఎలా ఉంటుందో, దీని పర్యవసానం ఏంటో, ఈ పని చేస్తున్నాం ఏమవుతుందో, ఈ పని మొదలు పెడదాం అనుకుంటే పర్యవసానం బాగుంటుందంట, ఈ వ్యాపారం మొదలెడితే లాభాలు వస్తాయా నష్టం వస్తుంది, ఇంకా మొదలు పెట్టకుండానే ఇవన్నీ మొదలు పెడుతుంది కదా, లాభం వస్తుందా నష్టం వస్తుందా వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ చాలామంది చేసే పనిలో చాలామంది ఆచరించడానికి, ఈ పనిని ఆచరించడానికి ముందే ఆలోచిస్తారు. అలాగే భయం, ఏ పని చేయాలన్న భయం, రేపు ఎలా నడుస్తుందో. వ్యాపారం చేస్తున్నాం బాగానే ఉంది, చాలా పేసడం స్టాక్ మార్కెట్లు అన్ని పడిపోతాయి, నా డబ్బులు అన్ని ఏమైపోతాయి అని భయం. వాటి వరకు ఐటీ ఇండస్ట్రీ బాగానే ఉంది, మళ్ళీ అదేంటి ఒక రకమైన ట్రేడ్లో డిప్రెషన్ వస్తూ ఉంటుంది. అలాంటి డిప్రెషన్ వస్తే మా ఉద్యోగాల సంగతి ఏంటి, లేదా ఐటీ మీద ఆధారపడి బతుకుతున్నాం మా సంగతి ఏంటి అనే ఒక దిగులు, ఒక భయం, ఇవన్నీ ఒకలా ఉంటే ఈ కోరిక తీర్చుకోవాలి, ఆ కోరిక తీర్చుకోవాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇలా రకరకాల కోరికలతో రకరకాలుగా దేశాన్ని కొలగొట్టే పరిస్థితులు ఎలాగ సృష్టించాలి అనే ఒక కామంతో జీవించడం, ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో మనం ఎలాగ అసలు బతుకు నడిపించాలి, బాగా పనులు చేయాలంటే ఎలాగుండాలి. భగవద్గీత అసలు ఎందుకు చెప్పారు, ఎవరికి చెప్పారు, భగవద్గీత ఎక్కడ చెప్పారు స్వామి? యుద్ధంలో ఇంకా మొదలవలేదు యుద్ధం, రెండు సైన్యాల మధ్యన రథాన్ని ఆపు, నేను చూస్తాను బాగా అన్నాడు అర్జునుడు. కురుక్షేత్రం అటువైపు పాండవులు ఉన్నారు, ఇటువైపు కౌరవులు ఉన్నారు, ఆ రెండింటి మధ్యలో తీసుకెళ్లి నుంచోబెట్టమన్నారు రథం. అక్కడి నుంచి చూశాడు, చూసి మెల్లిగా ఇంక నేను యుద్ధం చేయను, నెత్రుకూడుతో ఉన్న ఈ రాజ్యం వచ్చినా నేను దాన్ని అనుభవించను, నేను అడుక్కు తింటానండి వేగంగా. రాజుగా పుట్టినవాడు అడుక్కు తింటాను అనే అన్న మాట అన్నాడంటే అతని మానసిక స్థితి చూడాలి. రాజు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, 10 మందిని రక్షించేవాడు కాదు, శత్రువులను అందరినీ ఓడించి రాజ్యం సంపాదించేవాడుగానే ఉంటాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు అప్పటికి అర్జునుడు, అప్పుడెప్పుడు ఆనని మాట ఇప్పుడు అన్నాడు. అంటే ఏం జరిగింది అతనికి, క్లైబ్యం అంటే ఒక రకమైన నపుంసకత్వం వచ్చింది అని తిడతాడు కృష్ణుడు అని ఊరికే తిట్టడు, బాగా గట్టిగా నవ్వుతాడు అనమాట అహహ అని. అలా నవ్వి పిచ్చివాడా అన్నట్టుగా చూసి చెప్తాడు, ఇలాగ నువ్వు భయపడకూడదు, ఈ క్షుద్రం హృదయ దౌర్బల్యం, అందుకని మనందరికీ కూడా హృదయ దౌర్బల్యం అనే క్షుద్రత్వం మనకు పట్టింది కాబట్టి మనం ఇలా జీవిస్తున్నాం అని చెప్తాడు కృష్ణుడు. అశక్తత, అశక్తి పోగొట్టాలంటే గురువుగారు ఇచ్చారు, శక్తి తెచ్చుకోండి గాయత్రి మంత్రం ద్వారా అన్నారు. ఎక్కడి నుంచి ఆ శక్తి, ఈ సమస్తాన్ని సృష్టించే సవితి నుంచే, ఆ సవితిలోనే అన్ని శక్తులు ఉన్నాయి, ఆ శక్తిని తెచ్చుకోండి, అలాగా ఆ శక్తిని పోగొట్టుకున్నారు. అలాగే మనకు జ్ఞానం లేదు, జ్ఞానం ఉంటే ఇది మంచి పని కాదు, ఇది మంచి పని అని తెలుస్తుంది, అది లేకుండా ఏదో గుడ్డెది చేయలేబడినట్టుగా మనం బతికేస్తున్నాం. కానీ జ్ఞానం ఉన్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడి కార్యక్రమాలే చేస్తాం. మనం బతకడానికి కావాల్సిన మినిమం సంపాదించుకుంటూ వాటిల్లో కావలసిన సమయాన్ని దానికి ఖర్చు పెడుతూ మిగతా సమయాన్ని పరమ గురువులు ఎలా చూపించారో ఆ మార్గంలో జీవించడానికి మనం నిర్ణయం తీసుకుంటాం. ఆ మాత్రం జ్ఞానం కావాలి మనకు, లేకపోతే నిద్ర భయం మైథునాలు, భయము నిద్ర భయం మైథునం ఏవైతే ఉన్నాయో, ఆహార భయం నిద్ర మైథునాలు ఏవైతే ఉన్నాయో, ఆ నాలుగు మామూలుగా అన్ని యానిమల్స్కి ఉన్నట్టుగానే మనిషికి కూడా ఉంది. సో మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నమాట, చాలా నిజం. మన సోషల్ యానిమల్ నుంచి హ్యూమన్ బీయింగ్ నుంచి సూపర్ హ్యూమన్కి ఎదగాలి, అది ఎలా చేయాలి, ఇదంతా మనకు భగవద్గీతలో ఉంటుంది, స్టెప్స్ అన్నీ కూడా. అసలు భగవద్గీత ఎందుకు చెప్పారు, భగవద్గీత కర్తవ్యం వైపు మనల్ని నడిపించడానికి చెప్పారు. కర్తవ్యం అంతా మానేసి చేతులు కట్టు కూర్చొని నేను చెయ్యను, చేయడం వల్ల చాలా బాధలు కనిపిస్తున్నాయి, ఏదో పెద్ద కెలామిటీ జరిగేటట్టుగా ఉంది, ధర్మ సంకటం వచ్చింది ఇక్కడ, వర్ణ సంకటం జరిగిపోతుంది, ఇవన్నీ చెప్పాడు కృష్ణుడికి అర్జునుడు. అవన్నీ విని నవ్వి, ఇలాంటి నీ హృదయ దౌర్బల్యంతో కూడుకున్న ఈ క్లైబ్య స్థితి నుంచి బయటపడు, ఉత్తిష్ట అని చెప్తాడు. చెప్తూ భగవద్గీత మొత్తం వస్తుంది. భగవద్గీతకు ఎందుకు అంత ప్రాముఖ్యం ఉంది అనే ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. ఏ భగవద్గీతలో ఏ జ్ఞానమైతే, ఈ భగవద్గీతలో ఏ జ్ఞానమైతే చెప్పబడి ఉన్నదో ఆ జ్ఞానాన్ని ఆశ్రయించుకునే నేను అన్ని పనులు చేస్తాను ఈ మూడు లోకాల్లో అని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు. కాబట్టి గీతలో ఎలాంటి జ్ఞానం ఉంది, సాక్షాత్తు జగద్గురువు ఏది పాటిస్తాడో, జగద్గురువు దేన్ని అనుసరిస్తాడో, జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఏ జ్ఞానాన్ని ఉపయోగించుకుని కృష్ణుడు అనే దేహం ద్వారా పనులు చేస్తూ ఉన్నాడు, అదంతా కూడా గీతా జ్ఞానము అని ఆయన చెప్తారు. గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహ. అలాంటి భగవద్గీత మానవాళికి అందరికీ అందించబడిన రోజు వైకుంఠ ఏకాదశి. ఒక్క నిమిషం, అందుకని భగవద్గీత మనను కర్తవ్య ఉన్ముఖలం అయ్యేటట్టుగా మనని ప్రేరేపిస్తుంది. అలా ఉండాలి, ఎలా ఉండి కర్మ చెయ్యాలి అనేది కూడా క్లియర్గా ఉంటుంది, అక్కడ డౌట్ లేకుండా. యోగస్థ కురు కర్మ అని, నువ్వు యోగ స్థితిలో ఉండి కర్మలన్నీ చెయ్యి అని ఇంజంక్షన్. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్తున్నారంటే, నువ్వు యోగ స్థితిలో ఉండి అన్ని కర్మలు చెయ్యి, అప్పుడు నీకే కర్మలు అంటవు. కాబట్టి ఘోరమైన ఇలాంటి యుద్ధం అనే క్రియలో నన్ను ఎందుకు నిలుపుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. సాంఖ్యయోగంలో చెప్పిన జ్ఞానం అంతా విని కర్మయోగం మొదట్లో ఆయన అడుగుతాడు ప్రశ్న, ఇలాంటి ఘోరమైన యుద్ధంలో నన్ను ఎందుకు నియోజిస్తున్నావు నన్ను. ఒక పక్కనేమో సాంఖ్యం అంటావు, ఒక పక్కమో యోగం అంటావు, ఈ రెండు చెప్పి ఇక్కడేమో యుద్ధం చేయమంటావు, కర్మ అంటావు, ఏంటి సంగతి, రెండు చెప్పి నన్ను మోహంలో పడేస్తున్నావు అంటాడు. మోహంలోంచి బయటపడే ప్రయత్నం కృష్ణుడు చేస్తున్నాడు. నన్ను నువ్వు రెండు చెప్పి మోహంలో పడేస్తున్నావు, చాయిస్ కాదు ఏదో ఒకటి చెప్పు అంటాడు. అంతా చెప్తాడు తప్ప కృష్ణుడు, చాయిస్ ఇస్తాడు తప్ప, సింగిల్గా ఒక్కటే చెప్పి ఇదే చెయ్యి అని అంటూ అందరూ. ఇక్కడ మనం కూడా ఏ రకమైన స్థితిలో ఉండి కర్మలు చేయాలని చెప్తున్నారు స్వామి, యోగ స్థితిలో ఉంటాడు. యోగము అంటేనే సమత్వం యోగ ఉచ్యత. సమత్వం అంటే ఎక్కడికి రావాలి, సమత్వం ఎలా వస్తుంది అసలు, ఈ జ్ఞానం అంతా కూడా ఎందుకు, ఈ భగవద్గీత కానీ భాగవతం కానీ లేకపోతే రామాయణం కానీ ఉపనిషత్తులు లేకపోతే భారతం వీటిల్లో చెప్పిన వేద జ్ఞానం అంతా కూడా దేని గురించి చెప్తుంది, ఒక్కే విషయం చెప్తున్నాయి ఇన్ని కూడా. ఏంటి ఒక్కటి చెప్పడానికి ఇన్ని కావాలా అంటే, ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి అదే జ్ఞానాన్ని, ఎప్పుడో నేను ఈ జ్ఞానాన్ని సూర్యుడికి ఉపదేశించాను, ఆ సూర్యుడు వైవస్వతుడికి, వైవస్వ ఇక్ష్వాకు, ఇక్ష్వాకుడు సూర్యుడికి, ఇలాగా ఈ యోగం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చి భ్రష్టమైపోయింది. మళ్ళీ నీకు అదే చెప్తున్నాను అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అంటే యోగం సనాతనమైనది, ఇవాళ కొత్తగా కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నది కాదు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఒక్క విషయం చెప్పడానికి ఇన్ని ఉన్నాయా శాస్త్రాలుగా, ఇన్ని రకాలుగా రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి బాగుంటుంది. అలాగా ఆ అవసరాన్ని అనుసరించి అదే కృష్ణుడు, అదే అర్జునుడు అడిగినప్పుడు గీత చెప్పడం, భగవద్గీత కాకుండా దాని పేరు ఇంకో గీత ఉంటుంది అనుగీత, భారతంలోనే ఇంకో చోట వస్తుంది అనుగీత అని. అక్కడ మళ్ళీ ఆ రోజు చెప్తావు నువ్వు విశ్వరూపం చూపించు అంత బాగుంది, నేను అన్ని మర్చిపోయాను మళ్ళీ చెప్తావా అని అడుగుతాడు కృష్ణుడిని అర్జునుడు. ఒరే నాయన మర్చిపోయావంటే ఎలాగా, మళ్ళీ చెప్తాను కానీ నేను ఇంకోలా చెప్తానని అనుగీత అని పేరుతో మళ్ళీ చెప్తాడు కృష్ణుడు. అందుకని ఒకే చోట, అంటే ఒకే చోట అండి ఇన్ ది సెన్స్ భారతంలోనే కృష్ణుడు అర్జునుడి మధ్యనే భగవద్గీత అనుగీత అని రెండు గీతలు వచ్చాయి. అనుగీత కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, సీక్రెట్ డాక్టర్లు చాలా చోట్ల కోట్ చేస్తుంది బ్లావెట్స్కి అనుగీతని, ఒకసారి చదవండి. తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ ఒక్కదాని గురించి చెప్తున్నాయి అంటే, ఈ సృష్టిలోకి వచ్చిన ఈ జీవుడు ఖనిజ వృక్ష జంతు మానవ స్థితికి వచ్చింది అప్పుడు నేర్చుకోవలసిన విద్య గురించి చెప్తుంది. విద్య, విద్య ఏంటి అంటే, విద్య అంటే ఏంటంటే, విద్య అంటే ఏంటి, ఏదో పుస్తక జ్ఞానం కాదు. దేని వల్ల అంటే, ఏ విషయం తెలుసుకోవడం వల్ల ఆ వ్యక్తికి నేనెవరు అని తెలుస్తుందో అది విద్య. ఏ విషయం తెలుసుకోవడం వల్ల నేను అంటే ఇగో ఇది అని అనుభవపూర్వకంగా తెలుస్తుందో అది విద్య. అలాంటి విద్యలు మనకు వేరువేరు పేర్లతో, దహరాకాశ విద్య, అంతరాదిత్య విద్య, మోక్ష విద్య. అంతరాదిత్య విద్య అంటే ఆదిత్యుళ్ళు ఎవడున్నాడు, నాలు వాడే ఉన్నాడు అని ధ్యానం చేయటం. ఈ ఆకాశము పరబ్రహ్మం యొక్క శరీరము, ఆకాశములో నేనున్నాను, నాలో ఆకాశం ఉంది, ఇది ధ్యానం చేయటం. అలాగా ఆ పరబ్రహ్మాన్ని ధ్యానం చేయటం అనే విషయం గురించి మన శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. మనం బ్రహ్మంలో జీవించటము అనేది ఏదైతే ఉందో, ఈ మొత్తం అంతా కూడా ఉన్నది జగత్ సత్యం. జగత్ సత్యం, బ్రహ్మ సత్యం, రెండు సత్యమే. ఒకటి మిథ్య, ఒకటి సత్యం, రెండు లేవు. అంటే మిథ్య అంటే అర్థం ఒకదాని బదులు ఒకటి కనిపిస్తుంది కదా. జగత్తు ఉంది, బ్రహ్మ ఉన్నాడు దాంట్లో. మనం ఏం చూస్తున్నాం, మనం బ్రహ్మను చూడట్లేదు, జగత్తును చూస్తున్నాం. అలా కాకుండా మనకు ఒక దృష్టి రావాలి. ఆ దృష్టి ఏంటంటే, ఈ ఉన్నది సమస్తము బ్రహ్మమే అనే దృష్టి రావాలి. అప్పుడు వ్యక్తులు కాకుండా వ్యక్తుల స్థానంలో కూడా మనం బ్రహ్మనే చూస్తాం, వస్తువుల స్థానంలో కూడా బ్రహ్మనే చూస్తాం. ఈ రకంగా ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మమే ఇన్ని రూపాలుగా ఉన్నది, బ్రహ్మమే అణువులుగా ఉన్నాడు, పరమాణువులుగా ఉన్నాడు, తర్వాత పదార్థంగా ఉన్నాడు, తర్వాత శక్తిగా ఉన్నాడు, తర్వాత ప్రజ్ఞగా ఉన్నాడు, ఖనిజంగా ఉన్నాడు, వృక్షంగా ఉన్నాడు, జంతువుగా ఉన్నాడు, మనిషిగా ఉన్నాడు, దేవతలుగా ఉన్నాడు, సూర్య చంద్రాదులు ఇలా రకరకాలు ఏమేమి తెలిసి అన్ని కూడా బ్రహ్మమే అనే జ్ఞానం ఏదైతే ఉందో, అలాంటి జ్ఞానంలో జీవించడము, బ్రహ్మలో జీవించటము. వ్యక్తి బ్రహ్మలో జీవించడం అనేది అసలైన విద్య, అసలైన జ్ఞానము. అలాగ వ్యక్తి బ్రహ్మలో ఎలా జీవిస్తాడు, అలా జీవించడానికి ఏం చెయ్యాలి అని చెప్తుంది భగవంతుడు. ఇంకా అలాంటి బ్రహ్మలో వ్యక్తి జీవించాలంటే ఏం చేయాలి, సాధన చెయ్యాలి. కాబట్టి భగవద్గీతలో చెప్పిన సాధన కానీ ఇంకెక్కడ చెప్పిందైనా సరే, ఎటువైపు ఉంటుంది భాగవతంలో చెప్పిందైనా, అంతర్యామి అంటారు ఆయన్ని. అంతర్యామి అంటే అర్థం లోపల వెలుపల అనే భేదం లేకుండా అంతటా ఉన్నవాడు అని అర్థం. ఆకాశం మన ఇల్లు కట్టుకుంటే మన గదిలో స్పేస్ ఉంటుంది, అలాగే బయట కూడా స్పేస్ ఉంటుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, బయట స్పేస్ ఉంటే మనం గోడలు కట్టాం కాబట్టి ఇంట్లో స్పేస్ లాగే ఉంది. అప్పుడు ఏమైంది, లోపల స్పేస్ బయట స్పేస్ అని రెండు కనిపిస్తున్నట్టుగా మనకు భ్రమలో పడ్డాం, అసలు ఉన్నది ఒక్కటే స్పేస్. అలాగా ఈ సృష్టి మొత్తం బ్రహ్మమే, ఒక వ్యక్తిలో ఉన్నాడు, బయట ఉన్నాడు, బయట ఉన్నవాడు లోపల ఉన్నాడు ఒకడే, సూర్యుడిలోనూ అతడే ఉన్నాడు, నాలో కూడా అతడే ఉన్నాడు అని ధ్యానం చేస్తే, అప్పుడు సూర్యుడు ఎవడున్నాడు, సూర్యుడిలో ఎవరు ఉండి సూర్యుడిలోంచి ఎలాంటి కిరణాలు బయటకు వస్తున్నాయో, సూర్యుడి నుంచి గ్రహాలన్నీ ఎలా ఉత్పత్తి అవుతున్నాయో, ప్రాణులన్నీ ఎలా ఉత్పత్తి అవుతున్నాయో అవన్నీ తెలుస్తాయి. అలాగే మనలో కూడా అతడే పనిచేస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు అని తెలుస్తుంది. ఇలాంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానాన్ని ఎలా సాధించాలి అని సాధనాత్మకమైన వివరాలన్నీ మనకు ఈ గీతలో ఉంటాయి. ఆ సాధన ఏంటి, అంతర్యామి సాధన. అంతర్యామి అంటే లోపల బయట అని తేడా లేకుండా అంతటా ఉన్నది. ఇంకోలాగా ఏం చెప్తామంటే, సృష్టి ఉంది, భగవంతుడు ఉన్నాడు. ఈ సృష్టికి అతీతంగా ట్రాన్సెండెంట్, వ్యక్తము అవ్యక్తము. కనిపించకుండా ఉన్నవాడు కనిపిస్తున్నవాడు, సృష్టిగా కనిపిస్తున్నవాడు భగవంతుడే, సృష్టికి అతీతంగా ఉన్నవాడు భగవంతుడే. ఈ రెండింటిని కలిపి అంతర్యామి అంటారు. సృష్టిగా ఉన్నవాడు, సృష్టికి అతీతంగా ఉన్నాడు, సృష్టిలో ఉండి పనిచేస్తున్నవాడు. ఇలాగా మూడు రకాలు. సృష్టి రూపంగా ఉన్నవాడు విష్ణు, సృష్టిలో ఉండి పనిచేస్తున్నవాడు వాసుదేవుడు, సృష్టికి అతీతంగా అన్నిటిగానూ ఉన్నవాడు నారాయణుడు అంతర్యామి. ఈ రకమైన ఉపాసనలకు సంబంధించిన విషయం చెప్తుంది భగవద్గీత. అందుకని అంతర్యామి సాధన ఏం చెప్పినా, ఎన్నన్నా చెప్పండి, ఎన్నన్నా వినండి, ఎన్నన్నా చదవండి, అన్నిటి యొక్క ఎయిమ్ ఏంటంటే వ్యక్తికి అంతర్యామి సాధన చెప్పడము. అంతర్యామి సాధన చెప్పడం అంటే అదే సింథసిస్ ఆఫ్ యోగ. ఈ సింథసిస్ ఆఫ్ యోగాలో వ్యక్తులు అందరూ ఒకే దాంట్లోంచి వచ్చారు అనే జ్ఞానం వస్తుంది. ఈ ఒకే దాంట్లోంచి ఈ శరీరాలన్నీ తయారయ్యాయి అనే జ్ఞానం మనకు వస్తుంది. అలాగే ఖనిజాలు, వృక్షాలు, జంతువులు ఇవన్నీ కూడా ఎలాంటి స్థితిలో అక్కడ కూడా ఒకే చైతన్యం లేకపోతే ఒకే ప్రజ్ఞ భగవత్ తత్వం అక్కడ కూడా ఎలా ఉంది అనేది మనకు దర్శనం అవుతుంది. ఇదంతా కూడా అంతర్యామి సాధనంగా మనకు భగవద్గీతలో ఇచ్చారు. మరి ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించడానికి మనిషి ఏం చేయాలంటే సాధన చేయాలి. ఏం సాధన చేయాలి? అంతర్యామి సాధన చేయాలి. మాస్టర్ గారికి చాలా ఇష్టమైన అధ్యాయాలు అని చెప్పి ఈ మధ్య వేశారు. దాంట్లో 9 అధ్యాయాలు. దాని పేరే రాజవిద్య, రాజగుహ్యం. రాజవిద్య అంటే ఒక వ్యక్తిని రాజుగా తీర్చిదిద్దుతుంది. రాజవిద్య అంటే విద్యలన్నింటిలో రాజుకొని. రా జ అంటే రా అగ్నితత్వం, జ అంటే పుట్టింది, అంటే అగ్నితత్వం నుంచి పుట్టింది విద్య ఏదైతే ఉంది అది చెప్తుంది. ఇంతకీ ఇక్కడ వరకు చెప్పుకున్న తర్వాత మనిషి కొన్నిటికి బందీ అయి బతుకుతూ ఉన్నాడు. దేనికి బందీ అయి బతుకుతున్నాడు? అతని కోరికలకు బందీ అయిపోతాడు. తీరకపోతే ఇంకేముంది, లైఫ్ వేస్ట్ అని మాట్లాడతాడు. అలాగే నేను ఇది అనుకున్నాను ఎందుకు అవదు, అవ్వాల్సిందే అని పట్టుదలతో బతుకుతాడు. లేకపోతే ఫలానా వాడి మీద కోపం కట్టలు దంచుకుపోతుంది, న్యాయం సరే ఇదిగో ఇచ్చేసేస్తాను శపథాలు పడతాం మంగమ్మ శపథంలాగా. అలాగా ప్రతి వ్యక్తి ఇంచుమించు మూడిట్లో బతుకుతూ ఉంటాడు. ఒకటి ఏంటంటే నాకు అది కావాలి, ఏమైనా సరే బంగారు లేడి తెచ్చి పెడతారా నాకు అని సీతమ్మ అడుగుతుంది రాముడు. బంగారు లేడి ఉండదు అసలు ప్రపంచంలో, సృష్టిలో లేదు, ఇది మాయ, ఇదంతా రాక్షసులు మాయ, ఇది వద్దు అని ఒక పక్కన లక్ష్మణుడు అనుకుంటూ ఉంటాడు తప్ప రాముడు ఏమన్నాడు. రాముల వారికి తెలుసు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే తప్ప రావణాసురుడు అనేవాడు చావడు కాబట్టి కామ్గా వెళ్ళిపోతాడు. సరే నువ్వు అడిగిన తీసుకొస్తాను. అలాగే మనం కూడా బంగారు లేడి కావాలి అనుకోం కానీ బంగారు ఒళ్ళంతా బంగారంలా కవచం వేయించుకోవాలనుకున్నా మనకేం తృప్తి కలగదు. బంగారం బంగారం కొంటూ ఉంటాం, నాకు ఇది కావాలి, నాకు ఇది వస్తే కానీ కుదరదు. ఈ రెండిట్లో కోరికలకు సంబంధించి గురు చరిత్ర 2 చెప్తుంది. ఒకటి తిండి విషయం, ఈ రకరకాల తిండి తినడం, రకరకాల రుచుల కోసం పరిగెట్టడం, రకరకాల రుచుల కోసం పావుకులాడటం, అవి లేకపోతే చిన్నకుండా గోల చేయడం, ఇలాంటివన్నీ కూడా ఒక పద్ధతి. 2 కామానికి సంబంధించి ఎంతసేపు బయలాజికల్ సాటిస్ఫాక్షన్, బయలాజికల్ నీడ్స్ ఈ బాడీకి సాటిస్ఫై చేయడానికి శిష్ణోదర పారాయణత్వము అంటారు. శిష్ణము ఉదరము ఈ రెండిటికి సంబంధించి తప్ప బుర్ర ఇంకెక్కడ పనిచేయదు. అది కలియుగ లక్షణం. సాక్షాత్ దత్తాత్రేయ స్వామి చెప్పాడు ఈ మాట. ఎవరైతే గురు చరిత్ర సంబంధించి చేస్తూ ఉంటారో, గురు చరిత్రలో చెప్పినట్టుగా జీవిస్తారో వాళ్ళని కలిపురుషుడు ఏం చేయడు. కలిపురుషుడు లక్షణాలు అవి శిష్ణ ఉదర పారాయణత్వం. దీన్నే పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తారంటే నీ సెక్స్ కంట్రోల్ చేసుకోవాలంటే నీ టంగ్ కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఆహారంలో నువ్వు ఎంత నిష్ఠగా ఉంటే నీ సెక్స్ లైఫ్ అంతా నిష్ఠగా ఉంటుంది. అవి లేని మూలనే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒక రకమైన చిత్రమైన పరిస్థితిలో ఉంది. ఆ రెండింటి విషయాలు, నిర్భయ కేసులు ఇలాంటివన్నీ జరగటానికి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే ఎలా, ఏది పడితే అది, తినచ్చా తినకూడదని లెక్క లేకుండా ఊరికి ఎలా నోట్లో వేసుకుంటాం పొట్టలో వేయటం అంతే తప్ప దాని పరిణామాలు ఎవరూ గుర్తించట్లేదు. అలాంటి ఇష్టమైన కోరికలు అన్ని రకరకాల కోరికలు, దానికి కంట్రోలబుల్ అన్కంట్రోలబుల్ యాక్చువల్గా కంట్రోలబుల్ కాదు అలాంటి కోరికలన్నీ ఉన్నాయి. ఇంకా ఏదైనా ఒక విషయం గురించి భయం, అందరి దగ్గర అనుభవములు ఉన్నాయి, పేల్చేస్తారేమో ఎలాగా, అదే కరెక్టే కదా భయం, ఏమో పాకిస్తాన్ వాడు లేకపోతే ఇంకోడు ఇంకోడు ఇలా రకరకాల అందరి దగ్గరే ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ బాంబులు, యాటమ్ బాంబ్స్ ఎవరు వేస్తారో తెలియదు. అలాగే కొందరు వ్యక్తులను చూస్తే భయం, వాడా ఇవాళ నేను పని చేయలేనండి వాడితో నాకు భయం అంటారు కొందరు. అలాగా ఇంకా కొన్ని సంఘటనలు అంటే భయం, ఇప్పటికీ కూడా హిరోషిమా నాగసాకి తలుచుకుని భయపడుతూనే ఉంటారు, ఎందుకంటే అప్పుడు జరిగిన ఘోరం అలాంటిది కాబట్టి తప్పలేదు. అలాంటి భయాలు ఇంకా కొందరికి వాడు ఆఫీసర్ అంటే భయం ఉంటుంది, లేకపోతే వాడు బంట్రోత్ అంటే భయం ఉంటుంది, కొందరికి ప్యూన్ అంటే భయపడేవాళ్ళు ఉన్నారు, ఏమో వీడు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మోస్తూ ఉంటారు, వీడు ప్యూన్లు పనేం లేదు, ఒక ఆఫీస్లోంచి ఒక ఆఫీస్కి వెళ్తూ మధ్య మధ్య ఇక్కడ జరిగిన అక్కడ అక్కడ జరిగిన ఇక్కడ తంపులు పెడుతూ గాల్ చేస్తూ ఉంటారు. ఇంకొందరికి రకరకాల వాళ్ళు ఉంటారు, దాంట్లో కొందరు పని భయం ఉంటుంది. మాకు మేనేజర్ ఉండేవాడు పని గండవండి నాకు, నేను చేసేవాడు కాదు, ఊరికి అలా క్యాబిన్లో కూర్చునేవాడు, పొద్దున్నే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలాగా రకరకాల భయాలు, రకరకాల భయాలు, రకరకాల కోరికలు. ఇంకేముంటాయి, ఇచ్చి కోపం ఉంటుంది. మాకు కోపం లేదండి అంటే చాలామంది అంత అబద్ధం, అది కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే దాని ఏమంటారు సంఘటన జరగకపోవచ్చు, కానీ ఇంచుమించు చాలామందికి ఉంటుంది. కోపం లేకపోవడం మంచి విషయం, కోపం లేని వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు, ఎక్కువ మందికి ఉంటుంది. ఈ రకంగా మనం కోరికలు అంటే కామం, అలాగే భయం, కోపం, ఇవి ఏవి ఉండకూడదు, ఏవి ఉంటే మనం యోగానికి పనికిరాము. ఏ గీతా జ్ఞానం అయితే సాక్షాత్తు పరమాత్మ చెప్పాడో ఆ అంతర్యామి సాధన చేయటానికి, ఆ బ్రహ్మలో జీవించటానికి మన దగ్గర ఒక పెద్ద ట్రెజర్ పెట్టుకున్నాం అడ్డుగా. ఆ ట్రెజర్ ఏంటో చెప్తున్నాడు. ఈ రకమైన కామము, క్రోధము, అలాగే భయము, ఇంకా మోహం, లోభం, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రహ్మము మన ఎదురుగుండా ఉన్నా కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉండడానికి కారణాలు. ఇవి ఎవరి వల్ల వచ్చాయంటే ఎవరికి వాళ్ళే తెచ్చుకున్నారు, ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. కానీ మరి ఇప్పుడు పోగొట్టుకోవాలని ఆలోచన ఉంది, ఏం చేయాలి? గీతా జ్ఞానాన్ని మేము సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి మార్గం కృష్ణుడే చెప్పాడు. ఇవి ఎందుకు వద్దన్నాడు అంటే మనకు 16వ అధ్యాయం చాలాసార్లు చెప్పుకున్నాం, దైవ అసుర సంపద విభాగ యోగం. దాంట్లో దైవ లక్షణాలన్నీ ఒకవైపు, ఆసురీ లక్షణాలన్నీ ఒకవైపు రాసుకుని ఏ లక్షణాలు మనకు ఎక్కువ ఉన్నాయి చూసుకోవాలి. ఆ లక్షణాలు దైవ లక్షణాలు ఎక్కువ ఉంటే ఆసురీ లక్షణాలు లేనట్టే, ఆసురీ లక్షణాలు ఉంటే దైవీ లక్షణాలు లేనట్టే. అసురీ లక్షణాలు ఉంటే గనక అవి పోగొట్టుకునే ఆలోచన చేస్తేనే మనం సెల్ఫ్ అనాలిసిస్ కరెక్ట్గా చేసుకున్నట్టు మనం బాగుపడతాం. ఇదే డైరెక్షన్లో మాస్టర్ గారు డైరీ ఇచ్చారు, ఆ డైరీని రెగ్యులర్గా మీరు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి, దాన్ని ఫిలప్ చేయాలి. గళ్ళన్నీ మర్చిపోవద్దు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, రజోగుణం వల్ల కామము క్రోధము వస్తాయి అని శ్రీకృష్ణుడు అనలైజ్ చేసి చెప్పాడు మనకు. ఇవి ఎందుకు ఉండకూడదు అని ఇంకో చోట చెప్తున్నాడు, ఏమని? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథాలోభస్తస్మాదేతత్రయం చెయ్యేత్. ఈ మూడింటిని నువ్వు వదిలేసేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా నరకంలో తోసేయడానికి అవి ద్వారాలు, తలుపులు అనమాట. తలుపు దగ్గర తీసుకొచ్చి బయటికి తోసేసేట, బయటికి తోసేస్తే ఏమవుతుంది, లోపల నుంచి బయటపడిపోతుంది, కింద అగాధం ఉందనుకోండి అగాధంలో పడిపోవాలి. అలాంటి అగాధం ఇలాంటి నరకంలోకి పడిపోవాలంటే మనం మూడు ద్వారాల దగ్గర ఉండకూడదు. ఆ మూడు ద్వారాల పేర్లే అది ఏంటవి? కామము, క్రోధము, లోభము. ఇవి ఉండకుండా ఉండాలంటే సాధన పరంగా ఏం చేయాలి? చాలా సులభం, చాలా సులభంగా సాధించవచ్చు, కానీ శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ అంటే ఏంటి? ఇవాళ పని మొదలెట్టాం సపోజ్, ఇదేదో బాగానే ఉంది, కామం క్రోధం లోభం ఉండకూడదుట, నేను వీటిని అన్నింటినీ జయిస్తాను, కాబట్టి చేస్తానని ఇవాళ మొదలెట్టినప్పుడు ఎంత ఉత్సాహంగా చేశాము. ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా అదే ఉత్సాహంతో చేయాలి. అది తెలిసిందేనండి బాబు, రోజు చెప్పేది వింటాం. కొత్తది ఏదైనా చెప్తే బాగుంది. కొత్తది ఏమి ఉండదండి చెప్పడానికి, ఎప్పుడు అదే చెప్తారు ఎవరు చెప్తున్నా. కాకపోతే దాన్ని ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది తప్ప మనిషి అలాగే ఉంటాడు. మనిషిలో పంచభూతాలు అలాగే ఉంటాయి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ అలాగే ఉంటాయి. ఏం మార్పు లేదు. వాడు ఎక్కడైనా పుట్టచ్చు భూమి మీద, నీగ్రో అవ్వచ్చు, రెడ్ ఇండియన్ అవ్వచ్చు, ఆంగ్లో ఇండియన్ అవ్వచ్చు, ఇండియన్ అవ్వచ్చు, రష్యన్ అవ్వచ్చు, లేదా అమెరికన్ అవ్వచ్చు, ఎవరికి వచ్చినా ఇలాగే ఉంటుంది బాడీ. ఎందుకంటే తేడా ఏమి ఉండదు ఎక్కడైనా. కాబట్టి దట్ ఈజ్ యూనివర్సల్. కానీ కామం, క్రోధం, లోభం, భయం ఇలాంటివి మటుకు ఎవరు వాళ్ళవే. దీన్ని జయిస్తే తప్ప మనం నరకంలో పడిపోకుండా ఉన్నత మార్గంలోకి వెళ్ళము. నరకంలో పడిపోతే నష్టం అంటే అది ఎవరిష్టం వాళ్ళది. నష్టం లేదు, లాభం లేదు, మా ఇష్టం అంటే ఓకే, గో అహెడ్. ఎవరైతే భగవంతుడిలో జీవించాలనుకుంటున్నారో, ఎవరైతే బ్రహ్మంలో జీవించాలనుకుంటారో, ఎవరైతే అంతర్యామి సాధన చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఇవి చెప్పడం జరుగుతుంది. అందుకని దాంట్లో మొదటిది ఏంటంటే శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేది ఇవాళ మొదలెట్టినప్పుడు ఎంత ఉత్సాహంతో, ఎంత ఇది సాధించాలని పట్టుదలతో మనం చేస్తున్నామో ఓ 10-20 ఏళ్ళైనా అలాగే ఉండాలి. దాంట్లో ఏం మార్పు రాకూడదు. అది శ్రద్ధ అంటే. అలాగే మనకు ఈ జ్ఞానం మీద శ్రద్ధ కలగాలంటే అసూయ ఉండకూడదు. అసూయ అంటే ఏంటి? అసూయ ఎలా వస్తుంది అంటే కంపేర్ చేసుకుంటే వస్తుంది. పక్కవాళ్ళతో పోల్చుకోవడం మొదలెట్టాం మనం. చాలా వరకు ఇది జరుగుతూ ఉంటుంది. పక్కవాళ్ళు అంటే ఎవరు? పక్కవాళ్ళు వాళ్ళు ఎవరన్నా అవ్వచ్చు. అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అవ్వచ్చు. లేకపోతే స్కూల్లో, స్కూల్కి వెళ్తాం అనుకోండి, స్కూల్లో పక్క స్టూడెంట్ వాళ్ళతో పోల్చుకుంటాం మనం. వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి, నాకు ఇన్నే వచ్చాయి అంటాం, తప్పు. అలాంటి పోలిక వచ్చినప్పుడల్లా అసూయ వస్తుంది మనిషిలో. అసూయ అనేది ఒక పరమగురువు చెప్తారు, అన్ని రోగాలకి మూలం, ముఖ్యంగా క్యాన్సర్, ఇంకోటి కుష్టు, ఈ రెండు, లెప్రసీ, ఇలాంటివి రావడానికి అసూయే కారణము అని చెప్తాడు ఆయన. ఎప్పుడైతే అసూయ మనసులోంచి పోయిందో, అంటే పక్కవాళ్ళతో పోల్చుకుని మన పరిస్థితి ఇలా ఉంది ఏంటి అని ఏడుపు మొహం పెట్టకుండా ఎవడైనా ఉండగలిగితే వారికి అసూయ లేనట్టు, అనసూయత్వం వస్తుంది. ఎవరికైతే అనసూయత్వం వస్తుందో వాడికి అతృత్వం కూడా వస్తుంది. అతృత్వం అంటే త్రిగుణాలకి అతీతంగా ఉండగలదు, సత్వరజస్తమో గుణాలకి అతీతంగా ఉండడం. అత్రి అనసూయలకి దత్తాత్రేయ స్వామి కొడతాడు. దత్తాత్రేయుడే జగద్గురు, ఆయనే రాబోయే అవతారం. ద అవతార్ ఆఫ్ సింథసిస్ హూ యూస్ టు కమ్, మే హిజ్ ఎనర్జీ పోర్ డౌన్ ఇన్ ఆల్ ద కింగ్డమ్స్ అండ్ మే హీ లిఫ్ట్ అప్ దేర్ థింగ్స్ ఇన్ ద కింగ్స్ ఆఫ్ బ్యూటీ, దట్ లైట్, లవ్ అండ్ పవర్ రెస్టోర్ ద ప్లాన్ ఆన్ ఎర్త్ అని జ్వాలాకుల్ మహర్షి గారు ఇచ్చిన గ్రేట్ ఇన్వొకేషన్ లో ఏ అవతార్ ఆఫ్ సింథసిస్ అని చెప్పారు, ఆయనే ఆది గురువు దత్తాత్రేయ స్వామి. ఈ గురువుల పరంపర అన్నిటికీ మూలం ఆది గురువు దత్తస్వామి. ఆ దత్తాత్రేయ స్వామి మనలో అవతరించాలంటే మనలో అత్రితత్వం ఉండాలి, అసూయత్వం ఉండాలి. అనసూయత్వం రావాలంటే మనం ఎవరితో పోల్చుకొని చూడటం మానేయాలి. పోల్చుకోకపోతే ఎలాగండి బతుకు ఎలాగండి? ఇలాగే ఉంటుంది. ఏ రకంగా అయితే జగద్గురువు చెప్పాడో ఆ రకంగా మనం జీవించడానికి ఇష్టపడితే ఇది పాటించాలి, లేకపోతే వదిలేయాలి, అంతే సింపుల్. దాని మీద డిస్కషన్ ఏమి ఉండదు. అలా చేయలేము, ఇలా చేయలేము అంటే మానేటి ఇది చేయలేము కాబట్టి ఇంకేదైనా చెయ్యొచ్చా అంటే ఏమి ఉండదు, ఇదే చెయ్యాలి. అందుకని మనలో అందుకని ప్రతి వ్యక్తిలోనూ నరకం వైపుకి నడిచే, నరకంలోకి తోసేసే ద్వారాలు ఉన్నాయి అని ముందర గుర్తించాలి. అవి మనమే సృష్టించుకున్నామనే గుర్తు కూడా ఉండాలి. అవి ఏమిటో గుర్తుండాలి. అవేంటి మళ్ళీ చెప్పుకుందాం. కామము, కోరిక అన్నమాట, గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్, ఇంద్రియాలని సంతృప్తిపరచడం అనేది ఈ కోరిక లేకపోతే కామం. అలాగే కోపం, ఎప్పుడైతే మన కోరిక తీరలేదో అప్పుడు కోపం వస్తుంది. ध्यायतो विषयान् पुंसः संगस्त्वेषु उपजायति संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ కోరిక ఎప్పుడైతే వస్తుందంటే ప్రతి ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాం, అదేదో బాగుందిట, అదేదో బాగుందిట, అదేదో బాగుందిట అని 10 సార్లు బాగుంది బాగుంది అంటే అర్థమవుతుంది. వెళ్ళిగా దానికి మనసుకి ఒక లింక్ వస్తుంది, సంఘం ఏర్పడుతుంది, ఒక రిలేషన్ వస్తుంది. వెంటనే దాని మీద అది నాదైతే బాగుంది, ఏదో మార్కెట్లో కొత్తగా వచ్చింది చాలా బాగుంది అండి అని 2-3 సార్లు అంటే అర్థం ఏంటి, అది బాగుంది నాకు కొనిపెట్టు అని అర్థం. పెళ్ళిగా ఇంకా అది కొనకపోతే ఎన్నిసార్లు చెప్పినా బాగుంది బాగుంది అంటే పట్టించుకోవే అని నెక్స్ట్ అంటే అర్థం కొనాలి, కొనుక్కొని అది తన సొంతం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్ కొనలేదు, ఇప్పుడు లేటెస్ట్ వస్తుంది ఇంకా కొనుక్కోలేదు, కొనుక్కోబోయేసరికి ఏమవుతుంది, అన్నిటికీ డబ్బులు వస్తాయి కానీ ఈ కొనటానికి డబ్బులు రావు అని చెప్పి మెల్లిగా కోపం మొదలవు. ఆ కోపం కాస్త బుద్ధినాశనం తెలిసింది, పెద్ద గొడవలు అవుతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఇద్దరు మధ్య రిలేషన్ కొన్ని రోజుల పాటు కట్. ఎందుకు స్మార్ట్ ఫోన్, లేకపోతే ఇంకోటి ఏదో లేటెస్ట్ది వచ్చింది అది కొనాల్సింది, లేకపోతే ఏదో అలాగే ఏ కోరికైనా అంతే. కోరిక తీరకపోవటం వ్యక్తి నాశనానికి, కోరిక మొదలవటానికి ఒక గొప్ప రిలేషన్ చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. కోరిక తీరితే ఒకలాగా ఉంటుంది, కోరిక తీరకపోతే ఒకలాగా ఉంటుంది. కోరిక తీరితే ఏమవుతుంది, ఇంకో కోరిక వస్తుంది. కోరిక తీరకపోతే ఏమవుతుంది, కోపం వస్తుంది. కోపం నుంచి చివరికి బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అయ్యి మనం వ్యక్తి నాశనం అయిపోతాడు. అందుకని గాయత్రి మంత్రం చేస్తే బుద్ధి సన్మార్గం వైపు ప్రేరేపించబడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వివేకం ఉదయిస్తుంది. ఇది కోరచ్చు, ఇది కోరకూడదు, ఇది అడగచ్చు, ఇది అడగకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది చెడ్డది, ఇది మంచిది, ఇలాగా దాన్ని వివేకం అంటాం మనం. యుక్తాయుక్త విచక్షణ, యుక్తము ఇది అయుక్తము, ఇవన్నీ వస్తాయి. అందుకని మొదటి గాయత్రి చేస్తే, అందుకని చిన్నప్పుడు 5 ఏళ్ళకి ఒడుగు చేసి గాయత్రి చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మంచిగా చేసేవాళ్ళు, చెడు చేసేవాళ్ళు. ఈ రకంగా ఉన్న ఈ 3 రకాల నరక ద్వారాలని మనలో ఉన్న గుర్తించి వాటి నుంచి బయటపడాలి అనే జ్ఞానం మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. అది ఎలా చెయ్యాలి మరి, ఈ కామం, ఈ కోపం, భయం, లోభం ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ముందర బయటపడాలనుకోవాలి, అంతే సింపుల్. ముందర వీటిలోంచి నేను బయటపడాలి, ఎలా బయటపడాలి, ఎలా బయటపడతాను అని ప్రశ్న మనమే మనమే వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మనకు శాస్త్రం లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినవి మనకు అప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తాయి. ఇంతవరకు ఈ సమస్య చాలా కష్టం అనుకున్నాను, దీనివల్ల నాకు ఈ సమస్య తీరింది అని మనమే అంటాం. అలాగా ఏదో రూపంలో దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గరికి అదే వస్తుంది, ప్రశ్నిస్తే వస్తుంది అంతే. ఆస్క్ యూ విల్ బి గివెన్. దీన్ని ఏం చేయాలంటే మనని మనమే ప్రశ్నించుకోవాలి. పరిప్రశ్న, పరిప్రశ్న అంటే ఇది తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశ్యంతో, ఇది నేను ఆచరిస్తాను, దీని నుంచి జ్ఞానం పొందుతాను అనే ఒక భావనతోటి వేసే ప్రశ్నని పరిప్రశ్న అంటారు, జిజ్ఞాస. అలా కాకుండా అవతల వాడికి ఎంత వచ్చో చూద్దాం అని ప్రశ్నిస్తే అది మామూలు ప్రశ్న, అది రెండిటికి తేడా. ఈ ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి అంటే మనం బాగుపడాలంటే, మనం బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే, బ్రహ్మంలో జీవించాలంటే, అంతర్యామి సాధన చేయాలంటే. అందుకని ఇది తెలుసుకోవడానికి ఎవరిని ధ్యానం చేయాలి, దేన్ని ధ్యానం చేస్తే ఈ జ్ఞానం వస్తుంది అంటే తననే ధ్యానం చేయాలి. మరి తన గురించి ఏం తెలియదు కదా, తన గురించి ఏం తెలుసు. ఇప్పుడు సీతారాం అనే పేరు పెట్టుకున్న ఒక మనిషి ఉన్నది, ఆ మనిషి పేరు శరీరం పేరు సీతారాం, తల్లిదండ్రులు పెట్టింది పేరు, అసలు వాడు ఎవడు అంటే దానికి ఏం చెప్పారు, నేను ఎవరు అని తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకో, నో దైసెల్ఫ్. రమణ మహర్షి గారు ఏం చెప్పారు, నేనెవరు అని ప్రశ్నించుకో, అలా కూర్చో, అదే వస్తుంది ఆన్సర్. అది జ్ఞాన మార్గం, విచారణ పద్ధతి. అలాగే ఎప్పుడైతే తన గురించి తాను ఆలోచిస్తాడో ఈ భయం ఎవరికి కలుగుతుంది. స్వామి ఏం చెప్తారు, రమణ మహర్షి నాకు చాలా కష్టాలు ఉన్నాయండి ఇవన్నీ పోవాలి అంటే ఆయన కూర్చోబెట్టి అడుగుతాడు ప్రశ్న, ఎవరికి నాయన కష్టాలండి, నాకేనండి, నీకా, ఎవరండి, ఎవరు బాధపడుతున్నారు, నేనే బాధపడుతున్నారు, ఆ నేను ఎవరో తెలుసుకో బాధలు పోతాయి అంటాడు ఆయన. ఆ నేను ఎవరు తెలుసుకోవడం అనేది ఎవరు చెప్పినా నేను ఎవరు అని తెలుసుకోవడమే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తే తెలిసేది. నేను ఎవరు అని తెలుసుకునేదే రమణ మహర్షి గారు ఇచ్చిన జ్ఞాన మార్గం, విచారణ మార్గం. అలాగే సాధనలన్నీ కూడా నేను అంటే ఆ నేను అనే రెండు అక్షరాలకు అర్థం ఏమిటి అని ఏదో పుస్తకంలో డిక్షనరీలో మీనింగ్లా కాకుండా మన సాధన చేసుకుని మన అనుభవంలోకి తెచ్చుకోవటానికి నేను ఎవరు అనేది అర్థం అవ్వాలి. అలాగా వాడు ఎక్కడుంటాడు మరి, నేను లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? బయట ఉన్నాడని ధ్యానం చేస్తే ఒకలా తెలుస్తుంది, లోపల ఉన్నాడని ధ్యానం చేస్తే ఒకలా తెలుస్తుంది. ఈ నేను అనేవాడు బయట ఉన్నాడు అనుకుంటే బయట ఉన్నవన్నీ నేనంటే ఏంటో తెలుస్తుంది. ఈ నేను అనేవాడు కృష్ణుడు పాపం డైరెక్ట్గా అడ్రస్ చెప్పాడు, అందుకని మనం బాధపడక్కర్లేదు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా అని, తలకాయ బద్దలు కొట్టుకోక్కర్లేదు. హృదయశేర్జున తిష్టతి, నీ హృదయంలో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి నా హృదయంలో ఉన్న నేను నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎక్కడా అని ప్రశ్న వేసుకోవాలి మనం. నా హృదయంలో భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న వేసుకుంటే మనస్సుకి ఉన్న ఒక చిత్రమైన లక్షణం ఏంటంటే ఇంకా అది పరిగెడుతుందన్నమాట. సరే ఈ భగవంతుడు ఎవడో నేను పట్టుకుంటారు, ఏది ఈ స్తంభంలో ఉన్నాడా, ఆ గుండిగలో ఉన్నాడా, లేకపోతే ఈ స్టూల్లో ఉన్నాడా, ఇలాగ ఎలాగైతే హిరణ్యకశిపుడు అడిగితే ప్రహ్లాద చివరికి ఈ స్తంభంలో ఉన్నాడు ఉన్నాడని చెప్తాడు. అలాగే మనం కూడా మనస్సు కూడా ఏం చేస్తుందంటే అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడని చెప్తే అక్కడక్కడికెల్లా వెళ్ళి చూస్తుంది. అది నిజమా అంటే మనకు తైత్రీయోపనిషత్తులో తండ్రి కొడుకులు ఉంటారు. ఆ తండ్రి కొడుకులు సంభాషణ ఏంటంటే తండ్రి దగ్గరికి వచ్చి కుర్రవాడు అడుగుతాడు, నాన్నగారు బ్రహ్మం గురించి చెప్పండి అని. నువ్వు తపస్సు చేయాలబ్బాయి ఇలా కాదు అని చెప్పాడు. అంతే తప్ప బ్రహ్మం అంటే ఇదిగో బయట ఉంటాడు, బ్రహ్మం అంటే లోపల ఉంటాడు, లోపల బయట బ్రహ్మమే ఉన్నాడు, ఇది తెలుసుకోవడం ఎంత విద్య, ఇలా కాదు చెప్పింది. నువ్వు తపస్సు చేయి అన్నాడు. తపస్సు చేసి అన్నమయ కోశాన్ని అంతటి చూసి ఈ అన్న రూపంలో బ్రహ్మ పరబ్రహ్మం ఉన్నాడు, అన్నం పరబ్రహ్మం అన్నాడు. అన్నం పరబ్రహ్మం అని అతనికి ఇంకా అనుమానం వచ్చింది ఆన్సర్ చెప్పిన తర్వాత. ఈ అన్నానికి నడిపించే శక్తి ఇంకోటి ఉన్నట్టుగా ఉందండి నాన్నగారు. ఓహో అలాగా అయితే అది తపస్సు చేయి మళ్ళీ అంటాడు. మళ్ళీ కొంతకాలం తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఓ ఈ అన్నమయ కోశాన్ని నడిపించేది ఇంకోటి ఉంది నాన్నగారు, దాన్ని ప్రాణం అంటారనుకుంటున్నాను, ప్రాణం ఉంది ఆ ప్రాణమయ కోశం. కానీ ప్రాణమయ కోశం అలా పనిచేయాలంటే ఇంకేదో దానికి చెప్తూ ఉండుండాలే అన్నాడు. ఓ ఇది కూడా బాగుంది అయితే నువ్వు మళ్ళీ తపస్సు చేయి అంటాడు. ఇప్పటికి ఎన్ని చెప్పాడు, అన్నమయ కోశం చెప్పాడు, ప్రాణమయ కోశం చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ ప్రాణాన్ని ఇలా పనిచేయి అలా పనిచేయని డైరెక్షన్స్ ఇచ్చేది ఇంకోటి ఉంటుంటుంది, ఇంకో ఇంటెలిజెన్స్, ఇంకో ప్రజ్ఞ ఉండుంటుంది అంటే అయితే దాని గురించి తపస్సు చేయన్నాడు. మళ్ళీ తపస్సు చేసేది, మళ్ళీ వచ్చి దాన్ని మనస్సు అంటారు నాన్నగారు. ఆ మనస్సు చెప్తేనే శక్తి పనిచేస్తుంది, ఆ రెండు కలిస్తేనే ఆ శరీరం పనిచేస్తుంది ఇలా చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ డౌట్ వస్తుంది, ఈ మనస్సు శరీరం ఎంత బాగానే ఉంది, గుండె కొట్టుకుంటోంది, ఊపిరాడుతోంది, అది మనస్సు కంట్రోల్లో లేదు, వ్యక్తి కంట్రోల్లోనే లేదు, కాబట్టి వీటికంటే పైన ఇంకోటి ఏదో ఉంది అంటాడు. ఆహా ఏదో ఉందా, అయితే దాన్ని తపస్సు చేయండి. అదంతా తపస్సు చేసి మళ్ళీ వచ్చి విజ్ఞానం బ్రహ్మ అంటాడు. ఓహో విజ్ఞాన రూపుడే పరబ్రహ్మ అంటాడు. కానీ నాన్నగారు ఇక్కడ కూడా డౌట్ ఉంది నాకు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని డౌట్ ఉంది నాకు. మళ్ళీ ఇక్కడ సంశయం వచ్చింది, కాబట్టి దీనికంటే పైన ఇంకోటి ఏదో ఉండి ఉండాలి. ఓహో ఉండి ఉందంటావా, అయితే తపస్సు చేయండి మళ్ళీ. అంతే తప్ప అవును రా నిజమే ఉంది బాగా కనుక్కున్నావు అని మాటకి ఎప్పుడు మెచ్చుకోవట్లేదు. కరెక్ట్ నువ్వు చెప్పింది బాగుంది, ఇంకేదో ఉందంటున్నావు కదా, అదేదో ట్రై చేయి మళ్ళీ, తపస్సు చేయిపో అంటాడు. మళ్ళీ తపస్సు చేస్తాడు. తపస్సు చేసి అప్పుడు వచ్చి చెప్తాడు, నాన్నగారు నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థమైంది, ఈ సమస్త సృష్టి కూడా ఆనందం కోసం పనిచేస్తుంది, ఆనందంలో జీవిస్తుంది, అంతా ఆనందమే అన్నది. భేషరా అబ్బాయి ఇప్పుడు వచ్చావు నువ్వు అసలైన కంక్లూషన్ ఇది, ఆనందం బ్రహ్మేసి, ఆనందో బ్రహ్మ అని చెప్తాం కదా, అది హయ్యెస్ట్ అనమాట. ఈ బ్రహ్మ మొత్తం అనంతమైన ఆనందం. మనకు ఆనందం గురించి తెలియదు, ఎందుకంటే మనుష్యానందం, తర్వాత దేవతలకు సంబంధించిన ఆనందం, ఇలాగ ఆనందాన్ని లెక్క వేస్తూ బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం వస్తే మనిషి శరీరం తట్టుకోలేదు, విడిపోతుంది. దట్ వైబ్రేషన్ నో వన్ కెన్ విత్స్టాండ్, అంత హయ్యెస్ట్గా ఉంటుంది ఆనందం. ఆ ఆనందం వచ్చేస్తే మాట్లాడదు, నోటమ్మడు మాట్లాడదు, అన్నీ ఆగిపోతాయి ఎక్కడోక్కడ. ఆ వైబ్రేషన్ తట్టుకోవడమే కష్టం. అలాంటి ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు మన మధ్యలోనే ఉండి, మనతో పాటు తిరిగి మన మధ్యనే ఉండి, మనతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ జోకులు వేస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు రమణ మహర్షి గారు అలాగే ఉన్నారు, అరవిందులు ఉన్నారు, గురువు గారు ఉన్నారు, ఆర్కే ఉన్నారు, ఇలాగా ఎన్కే గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇంకా ఇలా పేర్లు మనకు తెలియని వాళ్ళు 3 మంది ఉంటారు. వాళ్ళు అందరూ కూడా ఆనందాన్ని పరబ్రహ్మముగా ఉపాసన చేసి ఆనందంతో జీవిస్తున్న వాళ్ళు. దీనికోసం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నావు? ప్రశ్నించటము, ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తుంది. ఆ ప్రశ్నించటం అనేది జరిగి నా లోపల భగవంతుడు ఉన్నాడు అని భగవంతుడే చెప్పుకున్నాడు హృదయంలో. అంటే హృదయం ఎక్కడుంది? ఫస్ట్ హృదయంలో ఆ భగవంతుడు ఎక్కడున్నాడు ఇలా ప్రశ్న వేసుకుంటే దానికి ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గం కూడా చెప్పాడు, నువ్వు భూమధ్యంలో ఉంచుకుని నీ దృష్టిని మొత్తాన్ని నీ ప్రాణ అపానాలని సమానం చెయ్యి. ప్రాణ అపానాలని సమానం చేయడం అంటే ఏంటి? లోపలికి పీల్చుకునే గాలి ప్రాణము, బయటికి వదిలే గాలి అపానము, ఈ రెండింటినీ సమానం చేయటం అంటే ఏం చేస్తే సమానం అవుతాయి? ధ్యానం ఒకటి 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 సమానం, రెండు రెండు సమానం. అలాగా ఎంత గాలి పీలుస్తున్నావు అంత గాలి వదలటం అది ఒక స్టెప్. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో మొట్టమొదటిగా ప్రాణాయామంలో మనం ఎంత శ్వాస ఓపిక్గా పీల్చగలం అంత ఆయాసం లేకుండా, రొప్పు లేకుండా, వితౌట్ ఎనీ ఎఫర్ట్ చాలా నార్మల్గా ఎంత గాలి పీల్చగలము అంత పీల్చి అంతా వదలాలి. ఎక్కువ ఎఫర్ట్ లేకుండా జెంటిల్గా స్లోగా యూనిఫామ్గా అలా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ఏదో ఒక రోజు శ్వాస పీల్చటం ఆగిపోతుంది, శ్వాస బయటికి రావడం ఆగిపోతుంది, ఒక సామ్య స్థితి వస్తుంది, సమానత్వం వస్తుంది. ప్రాణము అపానము సమానం అవటం అంటే అది. అలాంటి ప్రాణ అపానాలు సమానమైనప్పుడు, శ్వాస ఆగిపోయినప్పుడు మనస్సు కూడా లయమైపోతుంది. ఆ స్థితిలో ఉన్నవాడికి ఏ కోరిక ఉండదు, ఆ స్థితిలో ఉన్నవాడికి ఏ రకమైన భయము ఉండదు, ఆ స్థితిలో ఉన్నవాడికి ఏ రకమైన కోపము రాదు, ఏ విషయం మీద కోపం రాదు వాడికి. అసలు ఈ సృష్టి మొత్తంలో ఇది కావాలి అనేది ఏది ఉండదు. వాడు ఎవరిని ఆశ్రయించక్కర్లేదు, ఎవరికి చేతి కింద నీళ్లు తాగక్కర్లేదు, వాడే 10 మందికి ఇవ్వగలడు. ఎప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు దాంట్లోంచి పడిపోతే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే. ఆ యోగ స్థితిలో ఉండి యుద్ధం చేయమన్నాడు. అంటే ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, ఆయనకు ఊపిరాటలేదు అంటే అర్థం ఊపిరాడకుండా యుద్ధం చేస్తున్నాడు కాదు, గాలి పీల్చుకోక్కర్లేదు, గాలి వదలక్కర్లేదు. అలాంటి సమతాస్థితిలో ఉండి యోగ స్థితిలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు. అప్పుడు అతను చేసిన పనులకి ఏ రకమైన ఫలితం అతనికి అంటదు. ఏ రకంగా అంటే సూర్యుడి కిరణాలు ఎలాగైతే భూమి మీద పడుతున్నప్పుడు భూమి మీద రకరకాల ప్రాణులు ఆ కిరణాల వల్ల కొన్ని బతుకుతున్నాయి కొన్ని పోతున్నాయి, రెండిటితోనూ ఆయనకు సంబంధం లేదు. అలాగే ఈ యోగ స్థితిలో ఉండి యుద్ధం చేసినా, ఒక పద్యం చెప్పినా, ఒక పాట రాసినా, ఒక లెక్చర్ ఇచ్చినా, ఒక సాధన చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే వాడికి ఏ ఫలితాలు ఉండవు. కర్మలో అకర్మ వస్తుంది. కర్మ అంటే చేయటం, అకర్మ అంటే చేయకుండా ఉండడం అని చేస్తూనే ఉంటాడు కానీ చేయనట్టుగా. నీకు కర్మ చేయటంలోనే అధికారం ఉంది తప్ప కర్మ ఫలితం మీద అధికారం లేదు అని కృష్ణుడు చెప్పిన దానికి ఈ స్థితికి వచ్చి చేస్తే వస్తుంది. అందుకని మనం పట్టుబట్టి సమత్వాన్ని సాధించి తీరాలి. ఈ సమతాస్థితి లేకుండా ఎన్ని పుస్తకాలు చదివినా వేస్ట్, ఎన్ని లెక్చర్లు విన్నా వేస్ట్, ఎంత కఠోరమైన సాధనలు చేసినా వేస్ట్. వేస్ట్ అంటే వేస్ట్ కాదు, దీన్ని వస్తేనే మిగతా అన్ని ఉపయోగాలి. ఇక్కడ అర్థం వేస్ట్ అంటే అసలైంది వస్తే ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో అని ఒక సూత్రం ఉంటుంది, ఆ ఒక్కటి ఇదే అనమాట. మనకు తెలియాల్సింది ఏంటి అంటే శ్వాస ప్రశ్వాసలు ఆగిపోయి హాయిగా అవును గాలి పీల్చకుండా గాలి వదలకుండా మనం మాట్లాడగలమంటే శ్యామాచరణ లాహరి మహర్షి చూపించారు అది, మాట్లాడగలం, పనులు చేయగలం. అలాగ జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రాణాల మీద మనకు ఆధిపత్యం వచ్చినట్టు. మామూలుగా ప్రాణం మీద మనకు ఆధిపత్యం లేదనుకోండి కసేపైతే అంటాం, అలా కాకుండా ప్రాణం మీద మనకు అధికారం వస్తే శ్వాస ప్రశ్వాసలు ఆగిపోయినా కూడా మనం మాట్లాడగలం, పని చేయగలం. అలాంటి స్థితి ఉంటుంది. ఈ ప్రాణాన్ని ఏమంటారంటే సామవేదము అని అంటారు. సామ సృష్టి మొత్తం కూడా మ్యూజిక్ ఆఫ్ స్పియర్స్
ఉంటుంది.
నేను ఆన్లైన్ లోనే ఉన్నాగా.
అదే ఒక్క 5 మినిట్స్ మధ్యలో బ్రేక్ వచ్చినట్టుంది, బ్రేక్ వచ్చింది, మీది వాయిస్ కట్ అయ్యి మళ్ళీ వాయిస్ పెడుతుంది.
అందుకని శ్వాసకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, మొట్టమొదటి శరీరం అంతా తయారు చేసిన తర్వాత ఈ ముక్కుల్లోకి గాలి వదిలేట్టు భగవంతుడు, అప్పుడే కానీ మనం ఈ సిస్టమ్ పనిచేయడం మొదలవ్వలేదు. కాబట్టి మిగతా ఎన్నున్నా కూడా ఈ సిస్టమ్ మొత్తం ఇలా పనిచేయాలంటే శ్వాస అనేది ముఖ్యం. శ్వాస ప్రాణాన్ని ఏమంటారంటే ప్రాణ సామవేద, ప్రాణం అంటే సామవేదం. లోపలికి వెళ్ళిన గాలి అంతా కూడా యజుర్వేదము, బయటకు వచ్చేది వాక్ స్వరూపంగా బయటకు వచ్చేది ఋగ్వేదము. కాబట్టి ఈ సృష్టి మొత్తము దేనితో తయారైంది అంటే వేద జ్ఞానం మీద ఆధారపడి సృష్టి అంతా ఉంది. అలాంటి వేద జ్ఞానం అంతా కూడా మనకు శ్వాసలోనే అర్థమవుతుంది. మన ప్రాణము అంటే గాలి, పీల్చుకునే గాలి సామవేదం. సామ సామ అంటే పాటలాగా ఉంటుంది మొత్తం అంతా కూడా, సామవేదం పాటలాగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అరేంజ్ ఈ ఒక రకమైన సృష్టికి కావలసిన మొత్తం మొదటి గానం ఏదైతే ఉందో అది దాంట్లో వస్తుంది. ఆ తర్వాత దాని నుంచి వచ్చినవన్నీ ఎలాగ ఎక్కడెక్కడ ఉండాలి, ఏది దేని స్థానం ఏది, ఎక్కడ ఏది అరేంజ్ చేయాలి, అలాంటిది అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అంతా కూడా యజుర్వేదం వల్ల వస్తుంది. ఆ తర్వాత ఋగ్వేదము, ఈ సమస్త సృష్టికి కళ్యాణకరమైన వాక్ రావాలంటే అది మనకు మనం గొంతులోంచి బయటకు వస్తున్న మాట అది అంతా కూడా ఋగ్వేదము. దాని ద్వారా పనులు అవుతాయి, అదంతా అధర్వ వేదం. యాక్చువల్గా 3 వేదాలు, 4వది మనం ఫిజికల్ లైఫ్, ఇదంతా కూడా సుఖంగా ఉండడానికి అధర్వ వేదం, దాంట్లో రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. అందుకని ఈ మొత్తం అంతా కూడా దేంతో మొదలైంది, ప్రాణో సామవేద, దాంతో మొదలైంది. కాబట్టి మనం గీతాచార్యుడైన జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన యోగంలో మనకు క్లియర్గా ఇచ్చాడు ప్రాణాపాన సమాయుక్తం అని. ప్రాణాపానని సమానం చెయ్యి, నీ దృష్టిని భూమధ్యంలో నిలుపుకో, అప్పుడు నీకు ఏమీ అక్కర్లేని స్థితిలో ఉండి అన్ని పనులు చేస్తావు. ఇప్పుడు గురువుల పని చేయాలంటే మనకు మన సొంత పనులు మనకు ప్రాముఖ్యత వహించి గురువుల పని సెకండరీగా ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే గుర్రం వెనకాల బండి ముందలాగా ఉంటుంది. ద హార్స్ ఈజ్ బిహైండ్ ది కార్ట్, అలా కాదు కదా. గుర్రం బండిని లాగాలి. గుర్రం బండిని లాగాలంటే మనం శ్వాసని గమనిస్తూ ఈ శ్వాసని సమానం చేసుకోవాలి. ప్రాణాన్ని అపానాన్ని సమానం చేసుకుంటే శ్వాస పూర్తిగా ఆగిపోయిన స్థితి వస్తుంది. అది కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తే ఇంకా 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 మనం మొట్టమొదటి స్టార్ట్ అయినప్పుడు వాడు మాట్లాడలేడు. ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో మాట్లాడలేడు. వాడిని ముని అంటారు. ఆ మౌన స్థితి నుంచి మోక్ష స్థితికి అలా చేయగా చేయగా వెళ్తాం. వాటన్నిటికీ ఫస్ట్ కండిషన్ మౌనంగా ఉంటాం. మౌనంగా ఉండి పలక మీద రాయడం, మౌనంగా ఉండి సంజ్ఞలు చేయడం, అంటే ఇలా చేయి అలా చేయి వేళ్లతో చెప్పడం, ఈ లేదా కళ్ళు ఇలా పెట్టడం అంటాం, ఇలాంటివి చేయకూడదు. మౌనం అంటే మౌనం అంతే. మనసులో ఏ రకమైన ఆలోచనలు రాని స్థితి. ఎవరు అరవిందులు ఆ స్థితిలో ఉండి ఎన్నో ఏళ్ళు పనిచేశారు. మెహర్బాబా ఆ స్థితిలో ఉండి ఎన్నో ఏళ్ళు పనిచేశారు. అలాగే చాలా మంది ఉన్నారు అలా మౌన స్థితిలో ఉన్న మౌన. కుట్టాళంలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన అంతే మౌనం. ఆ కుట్టాళ పీఠం పెట్టిన మొట్టమొదటి ఆయన అనమాట, అందరికంటే మొట్టమొదటి ఆయన. ఈ రకంగా మౌన స్థితి ఏదైతే ఉందో ఆ మౌన స్థితి మనందరం కూడా సాధించవచ్చు. ప్రయత్నపూర్వకంగా శ్వాస మెల్లిగా దీర్ఘంగా లోతుగా అలుపు లేకుండా పీల్చడం, అలాగే వదలటం. ఎందుకంటే ఏం చేయకూడదు, లోపల ఉంచడం, లెక్క పెట్టడం ఇలాగా అలాంటివి ఏం చేయకూడదు. కానీ దీనికి ఇంకో కండిషన్ ఏంటి, వెన్నుపూసం నిటారుగా ఉంచుకోవాలి. సమంకాయం శిరోగ్రీవం ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఇవి పాటిస్తే ఇలా చేసిన వాళ్ళకి గురువుకి నమస్కారం పెట్టుకొని, మన గురుదేవులకి నమస్కారం పెట్టుకొని ఈ సాధన సఫలం అయ్యేటట్టు చేయండి అని ప్రార్థించి చేస్తే తప్పకుండా మనందరం కూడా అఖండ మౌనంలోకి ప్రవేశిస్తాం, అందరం కూడా మౌనంలో అవుతాం. తర్వాత మునిర్ మోక్షపరాయణ అంటాడు కృష్ణుడు. మోక్షపరాయణులు అవ్వాలంటే మునులే అవుతారు. ఆ ముని ఎవడంటే ఇదిగో ఈ ప్రాణాన్ని అపానాన్ని సమానం చేసుకున్నవాడు. అలా చేసుకుంటూ యోగస్థితిని సంపాదించి ఆ యోగస్థితిలో ఉండి పరమ గురువుల కార్యక్రమం చేయడం అనేది మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యత. అలాంటి కర్తవ్యాన్ని మనందరం బాగా నిర్వర్తించడానికి ఈ గీతా జయించినాడు, వైకుంఠ ఏకాదశి నాడు మళ్ళీ ఇంకొకసారి మనం రీడెడికేట్ చేసుకుంటామని మనల్ని మనం అలాంటి సంకల్పం తీసుకుంటామని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య ప్రతిపాలయంతాయ్యేణ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.